ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. మూడు సార్లు చెప్పండి. గోవింద గోవింద గోవింద. ఈసారి పరమేశ్వరుడు సంతోషించి శిరస్సు మీద ఉన్న గంగానదిని మన కోసం అలా నైమిశారణ్యంలో కురిపిస్తున్నాడు. ఏకధాటిగా నిన్నటి నుంచి మహావర్షం కురుస్తోంది. నైమిశారణ్యంలో భాగవత సప్తాహం 1999లో సరిగ్గా ఇలాగే భాద్రపద మాసంలో చేశాం. అప్పుడు చేసినప్పుడు ప్రవచనం అవ్వడం, కుండపోతగా కురవడం, మళ్ళీ ప్రవచనం మొదలు పెట్టడం, ఆగడం, మళ్ళీ అవగానే స్వస్తి అనగానే కుంభవృష్టి కురిసేది. ఈసారి స్వస్తి అనక్కర్లేకుండానే ఏకదాటి వర్షాలు కురిపిస్తున్నాడు. ఇక్కడ అసలు చాలా రోజులుగా వర్షాలు లేవట. ఈ మధ్యకాలంలో ఈ సప్తాహం మొదలెట్టాక, ఈ ప్రవచనం మొదలుపెట్టాక ఇదే వర్షాలు కురుస్తున్నాయని ఇక్కడ వాళ్ళు పొద్దుట హర్షం వెలుగుచ్చారు. కాబట్టి ఒక విధంగా దేశశ్రేయస్సు కోసం ఈ వర్షం చాలా అవసరం కూడా. అందువల్ల భగవంతుడికి ఒక కృతజ్ఞతాపూర్వక నమస్కారం కూడా ఇచ్చుకుందాం. నిన్ననే మీకు చెప్పాను నైమిషం ఎటువంటి పవిత్రవనమో, ఈ నైమిషారణ్యంతో యాత్ర మొదలు పెట్టాలనే విషయం స్వయంగా భృగువంశస్థుడైన చ్యవన మహర్షి చెప్పాడు. ప్రహ్లాదుడు కొద్ది పరివారాన్ని వెంటబెట్టుకుని ఎక్కువ మందితో తీర్థయాత్రకు వెడితే రాక్షసులతో కొన్ని ఇబ్బందులున్నాయి. వీరంటే పవిత్రులైన మనుష్యులు. ఎక్కడికైనా యాత్రకు వస్తే మీ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, మీలో మీరు యుద్ధం చేయరు, పక్క వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళని సంహరించరు. కానీ రాక్షసులకున్న ఇబ్బంది ఏంటంటే ప్రహ్లాదుడు పక్కనున్నంత వరకు చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా శ్రద్ధగా భక్తితో యాత్ర చేస్తారట. పొరపాటున ప్రహ్లాదుడు కొంచెం పక్కకి తప్పుకుంటే రాక్షసుల్ని అదుపులో పెట్టడం కష్టం. రాక్షసులు కొంచెం కఠోరమైన మనస్కులు. వాళ్ళు ఏ క్షణంలో లోకానికి ఏ రకమైన హాని తలపెడతారో తెలియదు. అందుకే వాళ్ళందరినీ బయటికి రానివ్వకుండా ఉండడం కోసం వాళ్ళని అదుపులో పెట్టడానికి ప్రహ్లాదుణ్ణి, బలిచక్రవర్తిని, శ్రీ మహావిష్ణువు రాజుగా చేశాడు. నాయకుడు ఉన్నంత వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. పొరపాటున నాయకుడు తప్పుకున్నాడంటే మాత్రం వాళ్ళు లోక విధ్వంసం చేస్తారు. అందుకే ఉద్యమాలు తొందరపడి చేపట్టకూడదు. ఒక ఉద్యమం చేపట్టే ముందు అందులో పాల్గొనేటటువంటి వాళ్ళు మనం చెప్పినట్టుగా వింటారా లేదా, వాళ్ల మీద మనకు అదుపు ఉందా లేదా అని చూసి ఉద్యమం మొదలెట్టాలట. ఒక్కొక్కప్పుడు కొంతమందిని మనం రెచ్చగొట్టామనుకోండి, ఆ జనానికి ఈ నాయకుల మీద సంపూర్ణమైన విశ్వాసం లేకపోతే ఏ రైల్లో తగలెడతారు. దాంతో ఏమైపోతుంది? లోకానికి నాశనం, దేశానికి నష్టం. అందుకే ప్రహ్లాదుడు రాక్షసులు ఇలాంటి ప్రమాదకారులు గనక వాళ్ళు యాత్రకు వచ్చినప్పుడు తనతో కూడా ఉండకుండా విడిగా వెళ్లారంటే వాహనాలు తగలబెడతారు, మనుషుల్ని తింటారు, ఎక్కడికక్కడ లోకాన్ని నాశనం చేస్తారు. అందుకే పాతాళ లోకంలోనే అట్టే పెట్టి చాలా కొద్ది మందిని మాత్రమే యాత్రకి తీసుకెళ్లాడు. ప్రహ్లాదుడు చేసిన పనే ఇవాళ మేము కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే యాత్రకి చాలామంది రావాలని అడుగుతారు, అంత మాత్రం చేత అందరినీ తీసుకొచ్చేయకూడదు. అలా తీసుకొచ్చామంటే అప్పుడు ఆ యాత్ర కాస్త తీర్థయాత్ర పోయి విలాసయాత్ర అవుతుంది. మీరంటే హాయిగా స్నానం చేయండి అంటే స్నానం చేస్తున్నారు, కంకణం కట్టించుకోండి అంటే కట్టించుకుంటున్నారు, పురాణానికి ఈ టైంకి రండి అంటే వస్తున్నారు, యజ్ఞం చేయండి అంటే యజ్ఞం చేస్తున్నారు. అంటే శాస్త్రవాక్యముల మీద నమ్మకం ఉండి యాత్రలను ఎలా చేయాలో తెలుసుకునేటటువంటి వాళ్లతో యాత్ర చేస్తే ఆ యాత్రలో పవిత్రత ఉంటుంది. అలా లేకుండా ఓసారి కొద్దిమంది వచ్చారు. ప్రతి రూములోనూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కమిటీ వాళ్ళు చెప్పారు, పిత్త సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు. అలాంటి వాళ్ళు యాత్రకు వస్తే ప్రమాదం. వ్యసన పరులు, అల్పులు, అలాంటి వాళ్ళు యాత్రల్లో అడుగు పెడితే యాత్రకున్న పవిత్రత పోవడం ఒక ఎత్తు, ఆ వ్యక్తులతో స్నేహం చేసిన వాడికి కూడా పాపం అంటుకుంటుంది. పంచమహాపాతకాలు అంటే ఏమిటి? నాలుగు పాపములు చెప్పారు, ఐదోది పాపం కాదు, ఈ పాపం చేసిన వాడితో స్నేహం చేయటం. పంచమహాపాతకాలంటే ఒకటి బ్రహ్మహత్య, రెండోది మద్యపానం, మూడోది జోదం, నాలుగోది వేశ్యాగమనం లేక సువర్ణస్థేయం. కొన్ని చోట్ల కొన్ని చెప్పారు కూడా పాఠాంతరాలు. ఐదో పాపం ఏమిటో తెలుసా? ఈ పైన చెప్పిన నలుగురితో స్నేహం చేయటం. నేనెప్పుడు జీవితంలో తాగలేదండి, అయినా నన్ను ఎందుకు యమలోకానికి తీసుకెళ్లారు అని ఒకప్పుడు యముణ్ణి ఒక రాజుగారు అడిగాడు. అప్పుడు యమధర్మరాజు గారు అన్నాడు, నువ్వు తాగలేదు కానీ తాగుబోతులతో స్నేహం చేసావు, తాగుబోతులతో స్నేహం చేస్తే పంచమహాపాతకాల్లో ఐదో పాపం అనే పాపం నీకు చుట్టుకుంటుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరంతా మంచివాళ్ళైనా నిత్యం తాగుబోతులతో మీరు స్నేహం చేస్తే పంచమహాపాతకాల్లో ఆఖరి పాపం మీకు చుట్టుకున్నట్టే. మీరెప్పుడూ బ్రహ్మహత్య చేయలేదు కానీ బ్రహ్మహత్య చేసిన వాడితో స్నేహం చేసి తిరిగారంటే ఐదో పాతకం మీకు చుట్టుకున్నట్టే. మీరెప్పుడూ బంగారం దొంగతనం చేయలేదు అయినా ఆ దొంగతనం చేసిన వాడితో తిరిగారంటే మీకు ఐదో పాతకం చుట్టుకున్నట్టే. మీరెప్పుడు జోదం ఆడకపోవచ్చు రైలెక్కాక, కానీ కాలక్షేపం కోసం ఈ జోదం ఆడేవాడితో స్నేహం చేస్తే మీకు కూడా పాపంలో ఒక భాగం వస్తుంది. కాబట్టి స్నేహము కూడా సక్రమంగా ఉండాలి. ఎవరితో పడితే వాడితో స్నేహం చేయకూడదు. స్నేహం మహాత్ములతో చేస్తే, పవిత్రులతో చేస్తే దానికి సత్సంగము అని పేరు. సత్సంగం వల్ల నిస్సంగత్వం పొందుతాం. మహాత్ములతో స్నేహం చేస్తే ఇలా యాత్రలకు ఎడతారు, యజ్ఞాలు చేస్తారు, తరిస్తారు. నీతులతో స్నేహం చేస్తే వాడి వ్యసనాలు మనకు అంటగడతాడు. ఎప్పుడు ఎవడి దగ్గర ఏముంటే ఇస్తాడు కదా. శంకరాచార్యులు వారు ఒక శ్లోకం రాశారు, భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకం, తం విఘ్ననాథం నభజామి కింతు సహస్రశః తం ప్రణమామి నిత్యం అని. ఒక ఆయన దగ్గర బాగా పొలం ఉంది, పొలం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి రోజు ఆయనకి సేవ చేస్తే, తెగ పొగిడితే అప్పుడు కొంతకాలానికి సంతోషించి, ఒరే నాయన ఎంతో కాలం నుంచి నన్ను సేవిస్తున్నావు, నీ సేవకి ఏమిస్తాను, నా దగ్గర ఏదో 10 ఎకరాలు ఉన్నాయి, ఓ 2 ఎకరాలు నీకు ఇస్తాను అని సంతోషం కలిగితే తన దగ్గర ఉన్న భూమిని ఇస్తాడు. ఏ శంకర్ రెడ్డి తిరుపతిలో 1000 గజాల స్థలం కొనుక్కున్నాడు అనుకోండి, గురువుగారి మీద అభిమానం కలిగితే గురువుగారు 1000 గజాల స్థలం నేనేం చేసుకుంటానండి, ఎప్పుడూ తిరుపతి ప్రవచనానికి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది లేదు, ఈ 500 గజాలు ఉంచండి అంటాడు తన దగ్గర భూమి ఉంటే. కాబట్టి భూమి ఉన్నవాడిని సేవిస్తే ఏమిస్తాడనమాట, మనకి సంతోషం కలిగితే తన దగ్గర ఉన్న భూమి ఇస్తాడు. ధననాయకుడు డబ్బున్నవాడిని సేవించామనుకుందాం, అప్పుడు వాడికి సంతోషం కలిగితే ఏం చేస్తాడు, వాడి దగ్గర డబ్బుంది కనుక డబ్బిస్తాడు. అదే విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఆయన దగ్గర ఏమున్నాయి, విఘ్నములు ఉన్నాయి. అందుకని నాయనా విఘ్నేశ్వర నిన్ను పూజిస్తే నీ దగ్గర ఉన్న విఘ్నాలు మాకు ఇస్తావేమో, అవి మాత్రం ఇవ్వకు, నీకు రోజు 1000 సార్లు దండం పెడతాను, విఘ్నములు నాకు కలగజెయ్యకు, నీకు నమస్కరిస్తే నీ దగ్గర ఉన్న విఘ్నాలు నాకు ఇస్తావనే భయంతో కాబట్టి నిన్ను భజించను, 1000 సార్లు తలొంచి దండం పెట్టి నమస్కరిస్తానన్నాడు. అంటే మన దగ్గర ఏముంటే అది ఇస్తాం కనుక అది ఇచ్చేవాడు ఏమిస్తాడో తెలుసుకుని వాడిని సేవించు అని అంతరార్థం. చమత్కార శ్లోకం పక్కన పెడితే, శంకరాచార్యులు వారి ప్రార్థన పక్కన పెడితే మనం ఎప్పుడూ కూడా వ్యసన పరులు, నీతులు, క్షుద్రులైన వారితో స్నేహం చేశామంటే వాళ్ల లక్షణములు మనకు అంటగడతారు. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ కూడా శాస్త్రం ఏం చెబుతుందంటే కితవం, కితవులు అంటే మోసగాళ్ళు లేక జోదం ఆడేవాళ్ళు, మోసగాళ్లతోటి జోదమాడేవాళ్లతోటి స్నేహము చెయ్యకండి, వారికి నమస్కరించకండి. కితవం అంటే జోదగాడు లేక మోసగాడు నాభివాదయేత్ నమస్కరించద్దు. భిన్న మర్యాదం అంటే శాస్త్రములలో చెప్పబడిన మర్యాదలు తెలియనివారు. మన పురాణాలు మనకి కొన్ని మర్యాదలు చెప్పాయి, ఆ మర్యాదలు తెలియని వారికి నమస్కరించకూడదు. దొంగలుంటారు, అటువంటి దొంగలతో ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చేయకూడదు. దొంగాడితో స్నేహం చేస్తే ఏం చేస్తాడు వాడు, తనకి దగ్గరున్న దొంగతనం అనే విద్య మనకు నేర్పుతాడు గనక. అందుకని ప్రహ్లాదుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తాను మంచివాడిగా ఉంటూ తన దగ్గరున్న రాక్షసులకి మంచి నేర్పుతూ సాధ్యమైనంత వరకు ఎవరి వల్ల లోకానికి ఎక్కువ హాని ఉంటుందో అటువంటి వారిని తనతో యాత్రకి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడేవాడు. మనకి వ్యాసుడు ఈ చిన్న కథ ద్వారా గొప్ప సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో మనకేం తెలుస్తోంది? ప్రహ్లాదుడి దగ్గర చాలామంది ఉన్నా వాళ్లతో యాత్రకు ఎందుకు వెళ్ళలేదంటే వాళ్లల్లో కొంత మంది వల్ల ప్రమాదము కనుక పాపాత్ములతో యాత్ర చెయ్యరాదు. అది మొదటి సందేశం. ఎప్పుడు సజ్జనులతోటే సాంగత్యం చెయ్యి, సజ్జనులతోటే తిరుగు, అసజ్జనులతో పొరపాటును కూడా తిరక్కు. ఇంకా రెండవది, నీవు నాయకుడిగా ఉన్నప్పుడు ముందు నువ్వు ఆచరించి చూపించు. నేనే ఉన్నాను, పురాణం చెప్పడానికి వచ్చాను, లక్ష్మీనారాయణుడికి నేను నమస్కరించాను, కాబట్టి మీరేం చేస్తారు రేపటి నుంచి? ఓహో, గురువుగారి ప్రవచనానికి వచ్చినప్పుడల్లా ఇక్కడున్న మూర్తులకు నమస్కరిస్తున్నారు, అలా నమస్కరించకుండా పురాణం చెప్పకూడదు, పురాణం వినకూడదు అని మీకు అర్థమవుతుంది. నేను నమస్కరించకపోతే అప్పుడు మీరేమనుకుంటారంటే గురువుగారు దండం పెట్టలేదు కనుక మనం మాత్రం ఎందుకు దండం పెట్టాలి అనుకుంటారు. అందుకని సజ్జనులు ఎప్పుడు ముందు తాము చేసి చూపించాలి. శ్రీకృష్ణుడు ఎప్పుడు యాత్రకెళ్ళినా సంకల్పం చెప్పుకుని మట్టి నీళ్లలో వేసి తాను స్నానం చేసేవాడు. అప్పుడు అందరూ అలా చేసేవారు. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. పెద్దలు గొప్పవాళ్లు ఏది చేస్తే తక్కిన వాళ్లు దాన్ని అనుసరిస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రహ్లాదుడు అందుకనే యాత్రకి బయలుదేరిన దగ్గర నుంచి అన్ని ఆచరించి తక్కిన వాళ్ళకి చూపించేవాడు. తాను ఆచరించకుండా ఎవ్వరికి ఎప్పుడు ఏది చూపించేవాడు కాదు. ఆయన నైమిషారణ్యం వచ్చాడు. రాగానే ముందు గోమతీ నదిలో అత్యంత పవిత్ర స్నానం చేశాడు. గోమతీ నదిలో స్నానము చేయకుండా ఏ పని చేయకూడదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వ్యవహారంలో నది అన్నా దాన్ని నదము అంటామని చెప్పాను కనుక మీరు నదమని పిలిచినా నదిని పిలిచినా పర్వాలేదు, కానీ నదమని తెలుసుకుంటే చాలు. అందులో స్నానం చేసేటప్పుడు నియమం ఏమిటి? ఆ నదీ తీరంలో ఇంత ఇసుక తీసుకోవాలి. ఆ మట్టి తీసుకుని పిప్పలాదుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు, జలానికి అధిదేవత, ఆయనకు ఆ మట్టిని ఆహారంగా ఇవ్వాలి. నీటికి ఆయన్ని అధిదేవతగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే చేశాడు. అందుకే అక్కడ ఒక శ్లోకం చెప్పారు పురాణాలలో, పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్పిండంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. పిప్పలాదుడి నుంచి పుట్టినటువంటి ఓ కృత్య, నీకు ఒక మృత్పిండాన్ని ఆహారం కోసం ఇస్తున్నాను. ఈ మృత్పిండం అంటే ఇంత మట్టి నీళ్లలో వేస్తే ఆవిడ లోకభయంకరి కాస్త లోకశుభంకరి అవుతుంది, లేదంటే అందులో స్నానం చేశామంటే ప్రమాదం వస్తుంది. కాబట్టి ప్రతి జీవి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం శాస్త్రాలని పురాణాలని ఇతిహాసాలని నమ్మాం, అందులో చెప్పినట్టు చేయవలసిందే, చేస్తే సుఖపడతాం. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ లోకము పరలోకము రెండు ఉన్నాయనే సత్యం మనకు తెలుస్తుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత రేపు పొద్దున్న భయంకరుడైన యమకింకరుల యొక్క దండము చేత చావు దెబ్బలు తినకుండా ఉండాలంటే, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత శాశ్వత సుఖం పొందాలంటే శాస్త్ర ప్రమాణముల ప్రకారముగా ఏ పనులైనా చెయ్యవలసిందే. ఆ బతికున్నప్పుడే చూద్దామండి చచ్చాక అసలు అది ఉందో లేదో అని అనుమానించవలసిన అవసరంలా. నీ కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోతున్నారు? వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో నీకు తెలియకపోవచ్చు, కానీ నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. ఎన్నో పర్యాయములు కొన్ని వందల మంది శిష్యుల యొక్క బాధల్ని నేను చూశాను. ఇందులో యాత్రకు వచ్చిన ఒక ఆయన ఉన్నారు, ఆయనతో పాటు నాగరాజని పేరు కలిగిన ఒక కుర్రాడు వచ్చేవాడు. ఒకప్పుడు నాగరాజని పేరు కలిగిన ఒక లారీ డ్రైవర్ ఉండేవాడు. 1999లోను 2004 ఇక్కడ భాగవతాన్ని 2 సప్తాహాలు చేశాం. అందులో 2004 ఆ కుర్రాడు వచ్చేవాడు. వాడు లారీ డ్రైవరు, చాలా పర్యాయములు గురువుగారికి ఎంతో సేవ చేశాడు. ఇంతలో ఏ పురాణం వినడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. ఇక్కడ ఏలూరులో 108 పురాణం విన్న వాళ్ళకి ఈ కథ బాగా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఈ కుర్రాన్ని తీసుకొచ్చింది నా దగ్గరికి. ఏమండి మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, చి నోరు మూసుకో, పెళ్లి లేదు గిళ్ళి లేదని తిట్టి పంపించాను ఇద్దరిని. ఇది జరిగిన 7వ రోజున ఈ కుర్రాడు పరమభక్తుడు, వాడు నాకు చాలా సేవ చేశాడు. ఏమొచ్చిందో తెలియదు, హఠాత్తుగా రోగం వచ్చింది, ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. చచ్చిపోయే ముందు గురువుగారు గురువుగారు చచ్చిపోయాడు. ఆ మనిషిని చూడగానే వాడి కళ్ళ ముందు యమకింకరు నాకు కనబడ్డారు. అందుకే వీడికి ఇప్పుడు పెళ్లి చేస్తే ఆ పిల్ల వైధవ్యం పొందుతుందని తెలుసు కాబట్టి పెళ్ళి వద్దన్నాను. ఆ పిల్లాడు చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు మాత్రం వాడు రోజు గురువుగారు గురువుగారు అనే తలుచుకుని చచ్చిపోయాడు పాపం గవర్నమెంట్ ఆసుపత్రిలో. వాడికి ఒక యోగం కూడా ఉంది, వాడికి ఒక తల్లి ఉంది, వాడు దరిద్రుడు. కానీ చచ్చిపోయే ముందు అప్పటికి మా నా భార్య వేణిగారు ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నారు, కొంతకాలం ఎల్ఐసి నడిపారు. ఆవిడ దగ్గర అమ్మ అమ్మ అని ఒక పాలసీ చేశాడు వాడు. ఈ కథ మీరు జాగ్రత్తగా వినడం కోసం చెబుతున్నాను. ఆ పాలసీ డబ్బులు వాళ్ళ అమ్మకి వెళ్ళాయి. వీడు మాత్రం రోజు రాత్రిపూట 12 గంటల నుంచి 1 గంట మధ్యలో వచ్చి నా గుండెల మీద కూర్చునేవాడు. గురువుగారు మిమ్మల్నే తలుచుకుని చచ్చిపోయాను, నేను ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయాను, నరకానికి వెళ్ళడం లేదు, స్వర్గానికి వెళ్ళడం లేదు, మధ్యలో పిశాచం అయిపోయాను, రక్షించండు అనేవాడు. ఈ గుండెల మీద కూర్చుంటే ఒరే గురువుగారికి బరువుగా ఉందిరా, నన్ను ఇదివరకు నువ్వు మోసావు, నేను మోయలేకపోతున్నాను, తప్పుకో అంటే తప్పుకునేవాడు కాదు. ఈలోపు పక్కనున్న వేణి గారు ఏమనేవారు, ఏమిటంటే రాత్రి మీలో మీరు కలవరిస్తున్నారంటే అది కలవరింత కాదు, ఈ పిచ్చభక్తుడు నాగరాజు గుండెల మీద కూర్చొని ప్రాణం తీస్తున్నాడు అన్నాను. అప్పుడు పీఠం మా ఇంట్లోనే పై అంతస్తులో ఉండేది, అప్పటికింకా ఇప్పుడున్న గుడి లేదు, ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లో అమ్మవారు ఉండేది. ఓ రోజు రాత్రి ఆ శ్రీచక్రాన్ని పట్టుకురమ్మన్నాను. పట్టుకొచ్చి అంత బొట్టు పట్టుకొచ్చి వాడు కూర్చున్న తర్వాత అమ్మగారు ఇక్కడ పెట్టండి అనగానే వాడు పెట్టగానే వాడు అందమైన రూపం ధరించి ఎన్నాళ్ళు అల్లాడిపోయాను గురువుగారు, మీ దయతో వెళ్ళిపోతున్నానని చెప్పాడు. వాడు వెళ్ళిపోతున్న మార్గం అతి భయంకరంగా ఉంది. యమలోకం అంటే ఏమిటో పురాణాలలో వర్ణించిన దానికంటే ఎక్కువ భీకరముగా, వైతరణి నది, కుంభీపాకం వంటి నరకం. కాకపోతే వీడికి అమ్మవారి కుంకం పెట్టడం వల్ల ఈ వైతరణి నది, ఈ భయంకర యమలోకం వంటి వాటిని దర్శనం చేయకుండా పైనుంచి వెళ్ళిపోయాడు. అలా విముక్తి పొందిన భక్తులు 200 మంది యొక్క చరిత్ర నా జీవిత చరిత్రలో రాసి పెట్టాను. అందులో 2004లో చచ్చిపోయిన కుర్రాడు అంటే 12 ఏళ్ళు అయింది అప్పుడే వాడికి. నాకు డ్రైవర్గా గంగరాజు అని ఒక అబ్బాయి వస్తాడు, అతను లారీ డ్రైవరు. ఈ నాగరాజు, ఆ గంగరాజు వీళ్ళంతా మంచి స్నేహితులు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఎదురుగుండా కూర్చుంటే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తీర్థయాత్రకు రెండని ఎందుకంటున్నాను అనుకుంటున్నారు. ఉదాహరణకి శంకర, నువ్వు రిజర్వేషన్ చేయించుకురా అన్నానంటే ఆయన వచ్చేసాడు కిక్కురు మనకుండా. అతన్ని ఇక్కడికి తీసుకురావటం వల్ల నాకేం ప్రయోజనం లేదు, మీరు రావడం వల్ల వ్యక్తిగత ప్రయోజనం లేదు, కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు అతను ఈ సంవత్సరం యాత్రకు వస్తే వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరముల పాటు ఒక అత్యద్భుతమైన భవిష్యత్తు వస్తుంది, అది నాకు తెలుసు కాబట్టి రండి అని ఆజ్ఞాపించాను. వెంటనే శంకర్రెడ్డి గారు చేయించుకొచ్చారు. అలాగే మీలో కొంతమంది గురువుగారు యాత్రకి రామా వద్దా అని అడిగారు అనుకోండి, రండి అన్నానంటే మాత్రం ఎందుకు రావాలంటే ఆ వ్యక్తి రావడం వల్ల ఒక్కొక్కరికి మరణగండం తప్పచ్చు, ఒక్కొక్కరికి ఏవో కోరికలు తీరచ్చు, లేదా ఒక్కొక్కరికి ఏదో పితృదేవతల యొక్క అనుగ్రహం కలగచ్చు. ఏదో ఒక అనుగ్రహం అవతల వాళ్ళకి కలగడం కోసం గురువుగారు ఆజ్ఞాపించి యాత్రకు రమ్మంటారు తప్ప, లేకపోతే మీ వల్ల వ్యక్తిగతమైన ప్రయోజనం నాకేముంటుంది ఈ వయస్సులో, ఒకసారి ఆలోచించండి. కాబట్టి యాత్రలకి బయలుదేరే ముందు ఎవరు యాత్రకి వస్తే వారికి శుభమో, ఎవరిని తీసుకెళ్తే వారికి ప్రయోజనం చేకూరుతుందో వారిని మాత్రమే రమ్మంటాం. ఒక్కొక్కడు నేను చెప్పినా రావద్దన్నా వచ్చారంటే ఎన్ని కష్టాలు పడతారో తెలుస్తుంది. దానివల్ల వద్దు అన్న తర్వాత ప్రయాణమై వస్తే వాడికి ఏదో వస్తువు పోవడమో, టిక్కెట్లు దొరకపోవడమో, లేదా ఫలానా రైలుకి ప్రయాణం వద్దంటే ఆ రైలుకే టిక్కెట్లు చేయిస్తే ఇక్కట్ల పాలవడం ఏమిటో మీరు నిన్న కళ్ళారా చేసి చూశారు. అంటే భగవంతుడు ముందే ఒక సందేశం చెబుతాడు, అది తెలుసుకోవాలి. ఎక్కడో అమెరికాలో కూర్చున్న నాగభూషణం గారిని మీరు వచ్చేయండి పర్వాలేదు నిశ్చింతగా అంటే వచ్చారు, ఇంక వచ్చారంటే ఆయనకి తిరుగుండదన్నమాట. ఎవరైనా ఆ యాత్రకి గురువు యొక్క అంగీకారం తీసుకుని వచ్చారంటే ఆ యాత్ర వాళ్ళు ఎప్పుడూ శుభమే పొందుతారు. ఇది మనకి పురాణములు చెబుతున్న మాట, అందుకు చెబుతున్నానమాట. పరలోకం అనేది ఎక్కడుందండి? ఈ లోకంలో ఉన్నంతకాలం మనం హాయిగా తిందాం, తాగుదాం, తరిద్దాం, ఇక్కడున్న సుఖాలు తప్ప సచ్చాక ఏమీ లేదనుకుంటే అయిన తర్వాత అనుభవించేటప్పుడు తెలుస్తుంది. అవి ఎరిగిన వాడు కాబట్టి మహానుభావుడైన వ్యాసుడు, నాయనలారా మీరు పుట్టినప్పటి నుంచి 7 జన్మల నుంచి చేసిన మహాపాపాలు పోవడానికి నదులలో స్నానము చెయ్యండి, ఆ స్నానం చేసేటప్పుడు అందులో మట్టి వెయ్యండి అన్నాడు. అంటే ఇప్పుడు గోమతిలో నిన్న మనం స్నానం చేసినప్పుడు ఇంత ఇసుక వేశామే, ఆ ఇసుక ఎందుకు వేసామనుకుంటున్నారు? ఈ పెసరు ఇసుక నదిలో ఉన్న పిప్పలాదుడనేటటువంటి ఒక మహానుభావుడికి చెందగానే 7 జన్మలు ఈ జన్మతో కలుపుకుని పాత జన్మలు 6 కలిపితే 7 జన్మలు అన్నమాట. 7 జన్మలలో చేసిన మహాపాపం తొలగిపోతుంది అని మంత్రశాస్త్రంలో ఉంది. సప్త జన్మ కృతం పాపం, ఒక జన్మ కాదట, నిన్న ఒక్కరోజు మీరు చేసిన స్నానం, ఇంత ఇసుక అందులో వేసి చేసిన స్నానం ఏడు జన్మల మహాపాపాలు తొలగించింది. మళ్ళీ బయటకు వచ్చాక కొత్త పాపాలు చేసుకోవచ్చు అనుకోండి. ఈ కొత్త పాపాలన్నీ మళ్ళీ తొలగడానికి ఏం చేయాలి? మళ్ళీ కంకణ విసర్జన సమయంలో కంకణం అందులో వేసి మళ్ళీ పిప్పలాదునికి ఇంత ఇసుక వెయ్యాలి. ఎప్పుడు నదిలో స్నానం చేసినా ఇంత ఇసుక వెయ్యండి. ఈ మాట ఒకటికి రెండు సార్లు ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానో ఈ పాటికి మీకు అర్థమైంది. క్రిందటి సంవత్సరం ఇసుక వెయ్యక్కర్లేదు అని ఒకనొక మూర్ఖుడు చాలా గందరగోళం చేసి పారేశారు టీవీల్లో. ఓ రెండు ఛానల్స్ ఉన్నాయి మరి దరిద్రవశాత్తు. ఆ రెండు ఛానల్స్ పని ఏమిటంటే ఎప్పుడు నాస్తికవాదమే వ్యాపింపచేయటం. అది మహాపాపం అనేది వాళ్ళకి తెలుసున్నా అదొక లక్షణం. అటువంటి నాస్తికుల యొక్క వాదానికి మనం లొంగకూడదు. ఎవడు ఎంత ఎక్కువ మనకి ప్రచారం చేస్తే అంత ఎక్కువగా మళ్ళీ మన ఆధ్యాత్మిక వాదాన్ని లోకంలో వ్యాపింపచేయాలి. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు ఇటువంటి వాళ్ళు ఇందులో స్నానం చేసినప్పుడల్లా ఇసుక వేశారు. అలాగే ప్రహ్లాదుడు అందులో ఇసుక వేసి సంకల్పం చెప్పుకొని స్నానం చేశాడు. సంకల్పం చెప్పుకోకుండా పొరపాటును కూడా స్నానం చెయ్యకూడదు, అది శాస్త్రం అన్నమాట. చంచలాత్మకృతం, ఎవడికైనా మనస్సు నిలకడ లేకపోతే అటువంటి వాడికి ఏ పూజ చేసినా ఉపయోగం లేదు. చంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు. మనిషికి మనస్సు నిలకడగా లేకపోతే అప్పుడు వాడు ఏ పని చేసినా దానివల్ల ఫలితం పొందలేడు. ఇక్కడ పురాణం వింటున్నాం, విన్న కాసేపు దీని మీద పురాణం మీద మనస్సు లగ్నం కాకుండా ఇంటి దగ్గర ఏమో తలుపు వేసి వచ్చానా లేదా, తాళం వేసి వచ్చానా లేదా, లేక పొరపాటున గదికి వచ్చేటప్పుడు తాళం వేశానా లేదా, వచ్చేటప్పుడు డబ్బులు తెచ్చుకున్నానా లేదా, కాఫీ తాగేసి వచ్చానా లేదా, కాఫీ గ్లాస్ కూడా తెచ్చుకోకుండా ఉంటే బాగుండేమో, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చాయంటే ఈ కాసేపు ఈ పురాణం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మనస్సు నిలకడగా ఉండాలి, దీని మీదే దృష్టి ఉండాలి. అందువల్ల నిశ్చలమైన మనస్సు లేనటువంటి వాడు చేసేటటువంటి ఏ శ్రవణము ఫలితం ఇవ్వదు. ఇంకా సంకల్పరహితంబు, సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేసినా పూజ చేసినా ఆ పూజ ఫలితం ఇవ్వదు. అందుకే సత్యనారాయణ వ్రతం చేశాం, సంకల్పం చెప్పామా లేదా? ఈ కంకణధారణ చేశాం, సంకల్పం చెప్పాం. అలా ఏ పని చేసినా సంకల్పం చెప్పుకుని తీరాలి. సంకల్పం అంటే దేశకాల సంకీర్తనంచ సంకల్పం. నువ్వు ఏ దేశంలో ఉన్నావో, కాలంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీ గోత్రమేమిటో, నీ పేరేమిటో, ఎందులో స్నానం చేస్తున్నావు, లేక ఎక్కడ పూజ చేస్తున్నావు, ఇవన్నీ చెబితే దానికి సంకల్పము అని పేరు. అందుకని మనం ఏం చెప్తున్నాం, నైమిసే, దివ్య అరణ్యే, గోమత్యాం, ఇలా ఒక్కొక్క పేరు చెప్పుకుని, నీ గోత్రం పేరు చెప్పుకుని అప్పుడు స్నానం చేస్తే అప్పుడు దానివల్ల సంపూర్ణమైన స్నాన ఫలితం, పూజా ఫలితం వస్తుంది. దీనికి సంకల్పం అని పేరు. ప్రహ్లాదుడు అలా చెప్పు చేశాడు. ఆయన కృతయుగం వాడు గనక ఆనాటి కృతయుగే ప్రథమోపాధి అని చెప్పుకున్నాడు. ఆయన స్నానం అయ్యింది, దాన ధర్మాలు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో దానం చెయ్యకూడదు, పుచ్చుకోకూడదు. చెయ్యడానికి పర్వాలేదు, కానీ పుచ్చుకోవడం మరీ పాపం. ఇప్పుడు ఇక్కడ లింగధారిణి అనే పేరుతో అమ్మవారు ఉన్నది. అమ్మవారి అసలు పేరు లింగధారిణి. అమ్మవారి సన్నిధానంలో ఉన్నంత వరకు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా కొంచెం బయటకు వచ్చాక ఇవ్వండి. అలాగే ఆ లోపల ఉండగా ఎవడన్నా ఏదైనా పుచ్చుకుంటే కూడా అది మహాదోషం. ప్రతిగ్రహణం మహాదోషం అని దేవీ భాగవతంలో 7వ స్కంధంలో చెప్పారు. అమ్మవారి సన్నిధానంలో పుచ్చుకుంటే కూడా పాపం, ఇచ్చుకునేవాడి కంటే పుచ్చుకునేవాడికి ఎక్కువ పాపం. అందుకే అలాంటి గుళ్ళల్లో మాత్రం పొరపాటును కూడా, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల కూడా ఒక్కసారి బంగారు వాకిలు దాటి లోపలికెడితే అక్కడ కూడా డబ్బులు పుచ్చుకోకూడదు, మహాపాపం. ఇచ్చేవాడికి పాపం, పుచ్చుకునేవాడికి పాపం అన్నారు. కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటించాలి. అందుకే ప్రహ్లాదుడు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు. ఇచ్చి కొంతసేపటికి తిరిగి ఈ హనుమద్గద్ది దగ్గరికి వచ్చాడు.